భద్రం కర్ణీభిశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్టువాగుంసస్తనూభిః వ్యషేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతిః
మొదటి అధ్యాయం రెండవ ఖండం ఆరవ మంత్రం
ఏహ్యేహీతి తమాహుతయ సువర్చసః సూర్యస్య రశ్మిభిః యజమానం వహంతీం ప్రియాం వాచం అభివదంతీం అర్చయంత్యః ఏషవ పుణ్యః సుకృతో బ్రహ్మలోకః ప్లవాహ్యేతి అధృఢా యజ్ఞరూపాః అష్టాదశోక్తమవరం ఏషు కర్మ మవరం ఏషు కర్మ ఏతత్ శ్రేయో ఏభినందంతి మూఢాః జరా మృత్యుం తే పునరేవాపియంతి
అంగిరసుడు శౌనకునికి బ్రహ్మవిద్యని బోధిస్తున్నారు. పరావిద్య బ్రహ్మవిద్య ఆత్మవిద్య అనేటువంటివి అన్నీ ఒకటే. ఆత్మవిద్య అంటేనే బ్రహ్మవిద్య, బ్రహ్మవిద్య అంటే పరావిద్య, పరావిద్య అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం, దాన్ని పరావిద్య అంటాం. ఈ ప్రపంచంలో రెండు విద్యలున్నాయి, ఒకటి ఆత్మవిద్య, రెండవది అనాత్మవిద్య. దాన్నే ఇక్కడ అంగిరసుడు అపరావిద్య అని చెప్పారు. ద్వే విద్యే వేదితవ్యే పరాచ అపరాచ. అపరావిద్య అంటే ఏమిటి? ఆత్మవిద్య కానటువంటివన్నీ అపరావిద్యలు. మనం చదువుతున్న ఈ ఖగోళ శాస్త్రం, సాంఘిక శాస్త్రం, భూగోళ శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయన శాస్త్రం, జ్యోతిషశాస్త్రం, శిక్షాకల్పం, వ్యాకరణం, ఛందస్సు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇవన్నీ కూడా అపరావిద్యలు. ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే పొట్టకూటికి ఉపయోగపడే విద్యలు. సర్వైవల్ నాలెడ్జ్, సర్వైవల్ నాలెడ్జ్ అనేటువంటిది శరీరానికి ఉపయోగపడుతుంది, మనస్సుకు కొంతవరకు ఉపయోగపడుతుంది. వీటన్నింటినీ అనాత్మ విద్య అని చెప్పి అంటారు వేదాంతంలో. ఈ విద్యలన్నింటినీ అనాత్మ విద్య అంటారు. మానవ జన్మ యొక్క పురుషార్థం, పరమ ప్రయోజనం ఏమిటి అంటే పరావిద్యని తెలుసుకోవడమే పరమ పురుషార్థం. అపరావిద్య ద్వారా శరీరాన్ని పోషణ చేసుకుంటూ ఈ శరీరం ఎందుకు ఉద్భవించింది, దీని కారణం ఏమిటి, ఈ జన్మ ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా సార్థకం చేసుకోవాలి, అటువంటిది తెలుసుకోవాలంటే పరావిద్య తెలుసుకోవాలి. విద్య అంటే జ్ఞానం, ఆ జ్ఞానాన్ని పొందాలి అని చెప్తూ ఈ అంగిరసుడు గురువుగారు చెప్తున్నారు. ఈ అపరావిద్యలన్నీ కూడా యజ్ఞం, యాగాలు, వీటన్నిటితో కర్మకాండతో కూడుకొని ఉన్నటువంటివి. మనిషి తన యొక్క కోరికలను తీర్చుకోవడాని కోసం కొన్ని కర్మలు చేయవలసి ఉంటుంది. ఆకలి తీర్చుకోవాలి, దాహం తీర్చుకోవాలి. అదేవిధంగా మనిషికి ఎన్నో కోరికలు ఉంటాయి, అవన్నీ తీర్చుకోవడం కోసం మనిషి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసేటప్పుడు కొన్ని కర్మలు చెప్పబడినాయి, కాయిక కర్మలు, మానస కర్మలు, వాచిక కర్మలు చెప్పబడినాయి శాస్త్రంలో. అవన్నీ ఆచరిస్తూ ఉంటే మనిషి ధర్మాన్ని అనుష్ఠానం చేసిన వాడవుతాడు, దానివల్ల పుణ్యం లభిస్తుంది, ఉన్నత లోకాలకు వెళ్ళగలుగుతాడు. మంచి కార్యాలు చేయడం వల్ల, దైవ కార్యాలు చేయడం వల్ల, పుణ్యకర్మలు చేయడం వల్ల వ్రతములు, యాగాలు, యజ్ఞములు, ఇప్పుడు యాగాలు యజ్ఞాలన్నీ మనం చేయలేం కాబట్టి కనీసం తీర్థయాత్రలకు వెళ్ళడము, గుడికి వెళ్ళడము, పూజ చేయడం, వ్రతం చేయడం, ఉపవాసం చేయడం, ఇవన్నీ కూడా పుణ్యకర్మలు. ఈ పుణ్యకర్మలన్నీ కూడా మనిషిని ఉన్నత లోకాలకు తీసుకువెళతాయి. ఈ పరావిద్య అనేటువంటిది ఇక్కడే ఆత్మజ్ఞానం వచ్చేటట్లుగా కలుగజేస్తుంది. కనుక గురువుగారు ఏం చెప్తున్నారంటే, ఈ 6వ మంత్రం 7వ మంత్రంలో ఎవరైతే పుణ్యలోకాలకు వెళ్ళాలని కోరుకుంటారో పుణ్యకర్మల ద్వారా, వాళ్ళు ఎలా అనుష్ఠానం చేయాలి, వైదిక కర్మలు, అగ్నిహోత్రం చేసేటప్పుడు ఆ అగ్నిజ్వాలలు బాగా ప్రజ్వలిస్తున్నప్పుడు ఆహుతులు చేయాలి, చేసినప్పుడు ఆ అగ్నిదేవత వీరి మరణానంతరం ఆ ఎవరైతే చేశారో వారి మరణానంతరం వాళ్ళని ఆ దేవతలు ఆ లోకాలకి ఆహ్వానిస్తారు, రండి రండి అని ఆహ్వానిస్తారు. వాళ్ళకి సకల మర్యాదలు చేసి, మీరెంతో పుణ్యం చేశారు, ఎన్నో పుణ్యకర్మలు చేయడం వల్లనే మీకు ఈ లోకానికి రావడానికి ప్రాప్తి కలిగింది, కాబట్టి ఈ పుణ్యకర్మల వలన మీరు స్వర్గలోకానికి రాగలిగారు అని చెప్పి వాళ్ళు ఈ యొక్క వ్యక్తిని, ఎవరైతే ఈ పుణ్యకర్మలు చేస్తారో ఆ లోకాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం సుఖంగా అనుభవిస్తారు. ఇది కర్మ ఫలం, మంచి కర్మలు చేయడం వల్ల దీని ఫలం అన్నమాట. ఇది స్తుతి అంటాం, ఇలా చేయడం వల్ల ఏం ఫలం? స్వర్గలోకం. దాని తర్వాత మంత్రంలో వెంటనే గురువుగారు చెప్తారు, మోడర్న్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఇప్పుడు సిగరెట్ మీద రాస్తారు కదండి పెట్టెల మీద, న్యూస్ పేపర్స్లో కూడా ఎంత పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, వాల్ పోస్టర్స్ ఎంతెంత పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, ఎవ్రీ పఫ్ ఈజ్ ఎ ప్రామిస్ అంటాడు ఫస్ట్. ఎవ్రీ పఫ్ ఈజ్ ఎ ప్రామిస్. కింద రాస్తాడు స్టాట్యూటరీ వార్నింగ్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఆ పరమాత్ముడికి అర్థం కావాలి మరి ఆ ఎవ్రీ పఫ్ ఈజ్ ఎ ప్రామిస్ ఏమిటో, ఇంజూరియస్ టు హెల్త్ ఏమిటో. ఇంత కాంట్రడిక్షన్ ఉన్నటువంటిది, అది ఎలా సేల్ చేయగలుగుతున్నాడో వాడు, ఎలా ధనం సంపాదిస్తున్నారు? చేసేవాడు మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు మూర్ఖుడా, తాగేవాడు మూర్ఖుడా, స్మోకింగ్ చేసేవాడు మూర్ఖుడా, ఎవరిని మూర్ఖుడు అనుకోవాలో తెలియలేదు. లేకపోతే ఇద్దరు తెలియగల వాళ్ళ, లేకపోతే మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు యూజ్ చేసేవాళ్ళు ఫూల్స్ చేస్తున్నారు మిగతా మనుషుల్ని. దే ఆర్ ఫూల్ మేకింగ్ ద అదర్ పీపుల్ ఫూల్స్ అన్న. సరే, దట్ ఈస్ ఎసైడ్ పాయింట్. అదేవిధంగా స్తుతి చేస్తారు, నింద చేస్తారు కదా. స్తుతి ఎందుకు చేస్తారు అంటే దానికోసం వెంపర్లాడేవాళ్ళు ఉన్నారు, కావాలనే వాళ్ళు ఉన్నారు కాబట్టి స్తుతి చేస్తారు. స్తుతి చేసిన తర్వాత దాన్ని నింద కూడా చేస్తారు, అది ఒక పద్ధతి. అదేవిధంగా శాస్త్రంలో కూడా ఆ పద్ధతి ఉన్నది. ఏమిటంటే, ఈ కర్మలన్నీ మంచివే, కర్మలు చేస్తే పుణ్యాన్ని పొందాలి, పుణ్యలోకాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాడు కదా మనిషి, సరే చెయ్యి పుణ్యలోకాలకు వెళ్ళు కానీ అని చెప్పి స్టాట్యూటరీ వార్నింగ్ అన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకం, ఈ మంత్రం, ఏడవ మంత్రం అది చూస్తున్నాం పోయిన వారం మనం. ప్లవాహ ఏతే అదృఢాహ యజ్ఞ రూపాహ. ఈ యజ్ఞకర్మలన్నీ కూడా వాటి ఫలం అష్టాదశోక్తమవరం యేషు కర్మ. ఇందులో 18 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, హోతృగణం, ఋత్విగ్గణం, పోతాగణం, బ్రహ్మగణం. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ప్రీస్ట్ అని చెప్పి చెప్పాను, పురోహితుడు. ఆయన కింద 4 ఉంటారు, దాన్నే హోతృగణం అంటాం. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క గణం, అప్పుడు 4 x 16. సో 4 ప్రీస్టుల కింద 4 ఉంటారు కాబట్టి 4 x 16 యజమాని చేసే వ్యక్తి, ఆయన భార్య, ఎందుకంటే గృహస్థుడై ఉండాలి. ఏ వైదిక కర్మ చేయాలన్నా కూడా ముందు వ్యక్తి గృహస్థుడై ఉండాలి. సో ఆయన పత్ని, యజమానం పత్ని, వీరందరూ కలిసి 18 అయినారు. అది అష్టాదశం ఉక్తం అవరం కర్మ. ఈ కర్మ అనేటువంటిది, ఈ 18 విషయాలకు కలిగినటువంటి ఈ కర్మ హీనమైనటువంటిది, నా గొప్పది కాదు అని చెప్తున్నారు. ఎందువల్లంటే ప్లవాహ, ప్లవ అంటే లాగ్ ఆఫ్ వుడ్, ఎట్లాగైతే నీళ్ళల్లో కొట్టుకుంటూ ఉంటుందో, అలలు వచ్చినప్పుడు ఏం చేస్తుందండి, ఈ చెక్క ముక్క ఉంటుంది సార్, ఆ నీళ్ళల్లో పడింది అనుకోండి, అలలు ఎటు కొడుతుంటే అటు వెళ్ళిపోతుంటుంది. అది దానికంటూ ఒక స్టడీనెస్ లేదు, ఆధారం లేదు, అందుకని అలల ధాటికి అది అటు ఇటు అటు ఇటు కొట్టబడుతూ ఉంటుంది. మన కర్మ ఫలాలు కూడా అంతే. నువ్వు ఏ కర్మలు చేసినా, ఎంత పుణ్యకర్మలు చేసినా, ఎన్ని లోకాలకు వెళ్ళినా, ఆ ఫలం అనేటువంటిది ఈ యొక్క ఇంగ్లీష్లో క్యాటమెరాన్ అంటాం. క్యాటమెరాన్ అని చిన్న తెప్ప లాంటిది ఉపయోగిస్తారు చూసారా, చెక్క ముక్కలతోనే నీళ్ళ మీద పోతూ ఉంటారు వాళ్ళు, దానికి స్టడీనెస్ ఉండదు నీళ్ళల్లో. అదేవిధంగా నువ్వు చేసిన కర్మ, కర్మఫలములన్నీ కూడా అదృఢములు, అవి దృఢంగా ఉండవు, స్థిరంగా ఉండవు, చంచలం అని అర్థం. చంచలమైన దాన్ని పట్టుకుంటే ఎప్పుడు మనం కూడా ఏమవుతాం, మనం కూడా ఊగుతూనే ఉంటాం కదా. మనం పడకుండా ఉండాలని దేన్ని పట్టుకోవాలండి, పడకుండా ఉండేదాన్ని పట్టుకోవాలి. ఆడకుండా, లూజ్గా ఉండకుండా ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకుంటే మనం రక్షింపబడతాం. ఇప్పుడు మనం పట్టుకున్నది కూడా ఊగుతూ ఉంటే, మనం పట్టుకున్నది కూడా ఊగుతూ ఉంటే, స్థిరంగా లేకుండా చెరిస్తూ ఉంటే మనకు రక్షణ ఉంటుందా? మనకు అస్థిరత ఏర్పడుతుంది. కాబట్టి కనీసం స్థిరంగా ఉండేదాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు గురువుగారు చెప్తున్నారు, ఏ శిష్యుడా, ఈ యొక్క అజ్ఞానాన్ని వీడు చేసే కర్మలు, ఆ కర్మ వలన వచ్చే ఫలములన్నీ కూడా అదృఢాలే, ఇవన్నీ తెప్పకొయ్యల్లాంటివి, వాటి యొక్క ఫలం కూడా శాశ్వతంగా ఉండదు, అయిపోతుందేమో అయిపోతుందేమో అని భయం. ఉదాహరణ చెప్పాను కదా, జ్యూస్ తాగుతూ ఉంటే తాగేటప్పుడు ఆనందంగా తాగచ్చు కదండి, తాగకుండా ఏం చేస్తాడు, ఆ బాటమ్ ఆఫ్ ద గ్లాస్ చూస్తాడు, అయిపోతున్నదేమో అయిపోతున్నదేమో అయ్యో అని. చెప్పండి, ఆ వ్యక్తి సంతోషంగా ఆనందంగా ఆస్వాదిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకంటే ఎంత ఖాళీ అవుతున్నదో, తొందరగా అయిపోతున్నదే అని చూస్తాడే కానీ, ఎంత ఆనందంగా ఉంది, స్వీట్గా ఉంది, ఆనందిస్తున్నాను అని అనుకోడు మనిషి. అదేదో ఉదాహరణ కాదు, మన జీవితం అంతా అట్లాగే ఉంది. ప్రతి విషయంలో కూడా మనం ఏ సుఖం వచ్చినా కూడా ఇది ఎంతకాలం ఉంటుందో ఏమో, ఏది సుఖం ఉంది, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం, టీవీ చూస్తున్నాం, మంచి ఇల్లు కట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గృహం, కొత్త ఇల్లు గృహప్రవేశం చేసి వెళ్ళాం అనుకోండి, వెళ్ళిన తర్వాత నీళ్లు బాగానే వస్తున్నాయి, ఎంతకాలం వస్తాయో ఏమో ఈ నీళ్లు, ఎప్పుడైపోతాయో ఏమో, మళ్ళీ ఎప్పుడు బోర్వెల్ వేయాల్సి వస్తుందో ఏమో, ఇదే బాధ. ఇల్లు కట్టుకున్నాం, గృహప్రవేశం చేశామనేటువంటి సంతోషం ఉందా అంటే అది లేదు. ఏదో ఒక ప్రాబ్లం ఉన్నది. మనిషి జీవితం అంతే, అదే ఇక్కడ చెప్తున్నారు. లవాహ ఏతే అదృఢాహ యజ్ఞరూపాహ అష్టాదశం ఉక్తం అవరం ఏషు కర్మ. ఇది తెలియగల వాళ్ళు, విజ్ఞానవంతులైనటువంటి వాళ్ళు, మేధావులు తెలుసుకుంటారు ఈ విషయాన్ని. ఇవన్నీ కూడా అల్పములే, వీటికి శక్తి లేదు, మనిషికి పరమానందాన్ని ఇచ్చే శక్తి లేదు. కానీ మూర్ఖులైతే, మూఢాహ మూఢులు ఏమనుకుంటారట, ఏతశ్రేయ ఏ అభినందంతి, ఈ యొక్క అల్పమైనటువంటి, బలహీనమైనటువంటి, అదృఢమైనటువంటి, అచంచలమైనటువంటి, అస్థిరమైనటువంటి ఫలాన్నే శ్రేయస్సుగా భావిస్తారట. ఏతత్, ఈ ఫలాన్ని శ్రేయ, ఇదే పరమ సౌఖ్యం అండి, ఇదే పరమ ఆనందం మాకు, ఇదే శ్రేయస్సు. మనిషి ఏమనుకుంటాడు, ఇదే శ్రేయస్సు, ఇంతకంటే ఇంకేం కావాలండి అనుకుంటాడు. అభినందంతి, అభినందంటే చాలా ఆనందపడుతూ ఉంటాడు అనమాట, ఆహా ఎంత మంచి ఫలం వచ్చింది నాకు అని చెప్పి ఆనందపడుతుంటాడు, 10 మందికి చెప్పుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళని ఏమంటున్నారు అంగిరసులు, మూఢాహ, వాళ్ళంతా మూఢులు, మూర్ఖులు అని అర్థం, మూర్ఖులు. దానివల్ల ఏమిటి వాళ్ళకి ఫలితం, జరా మృత్యుం పునరేవ అపియంతి. జరా ముసలితనాన్ని, మృత్యు మరణాన్ని తిరిగి తిరిగి పొందుతూ ఉంటారు, జన్మజన్మలు అనుభవిస్తూ ఉంటారు, జరా మరణాలని పొందుతూ ఉంటారు. ఇంతవరకు పోయిన వారం చూశాం. తర్వాత మంత్రం 8వ మంత్రం,
అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః జంఘన్యమానాః పరియంతి మూఢాః అంధేనైవ నీయమానా యథాంధాః.
చాలా ముఖ్యమైన శ్లోకాలు ఇవన్నీ కూడా. మన అజ్ఞానాన్ని పోగొట్టాలి అంటే ఇటువంటి మంత్రాలను మనం వినడం చాలా అవసరం. కనువిప్పు కలగడం అంటారు చూసారా. కనువిప్పు కలగ అంటే ఏమిటి? రికగ్నైజింగ్ ద ఫ్యాక్ట్స్. కనువిప్పు, కళ్ళు తెరుచుకున్నాయా నీకు అంటారు. కళ్ళు తెరుచుకునే ఉంటాయి అంటే ఒక విషయంలో నీకు సరిగ్గా జ్ఞానం కలిగిందంటే కనువిప్పు కలిగిందా అని అంటారు. నౌ యువర్ ఐస్ ఆర్ ఓపెన్డ్ అంటారు. అంటే ఏమిటి? కళ్ళు తెరిచే కదండి ఉన్నాయి, యువర్ ఐస్ ఆర్ ఓపెన్డ్ అంటే ఏమిటి అర్థం? విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటున్నావా? ఇప్పుడైనా కనీసం ఒకసారి ఏదో మిస్టేక్ జరిగింది, పొరపాటు అయిపోయింది, నష్టపోయావు, ధనంలో కానీ ఆరోగ్యంలో కానీ ఇంకే విషయంలో అయినా కానీ కనీసం ఇప్పుడైనా కనువిప్పు కలిగిందా నీకు అని అంటారు కదా. అదేవిధంగా ఇటువంటి మంత్రాలన్నీ కూడా కనువిప్పు కలిగేటట్టు చేసేటటువంటి మంత్రాలు ఇవి. అందుకని ప్రతి మంత్రం కూడా ఒక వజ్రంతో వైఢూర్యంతో సమానం. జమ్ అంటారు చూసారా, బిలియన్ డాలర్స్ వాల్యూ అన్నమాట. దాన్ని అర్థం చేసుకోవడానికి మనం పూర్తిగా మనస్సును అక్కడ పెట్టి అర్థం చేసుకోవాలి. ఏం చెప్తున్నారు అంగిరసుడు? ఈ మూఢులను గురించి చెప్తున్నారు. ఏ మూఢులు? ఏ మూఢులైతే ఈ ప్రపంచంలో తిరుగుతూ ఆ జీవితమే పరమార్థం, ఆ జీవితమే పరమ గమ్యం అనుకుంటున్నారో వాళ్ళని గురించి చెప్తున్నారు. అవిద్యాయాం అంతరే వర్తమానాః. నాలుగో లైన్ చూద్దాం మొదట, తర్వాత మొదటి లైన్కి వస్తాం. అంధేనైవ నీయమానాః యథాంధాః. అంధేన అంటే గుడ్డివాడి చేత, అంధ అంటే గుడ్డివాడు, బ్లైండ్ పర్సన్. అంధేన అంటే గ్రుడ్డివాణి చేత నీయమానాః, గ్రుడ్డివాణి చేత తీసుకొని వెళ్ళబడటం. నీయమానాః అంటే ఏమిటి? నడిపించ, లీడింగ్. ఏ బ్లైండ్ పర్సన్ లీడింగ్ అని అర్థం. అంధేన నీయమానాః. ఈ అంధుడు ఎవరిని నడిపిస్తున్నాట? అంధాః, గ్రుడ్డివాడని నడిపిస్తున్నాడు. గ్రుడ్డివాడని ఎవరు నడిపించాలండి? కళ్ళున్నవాడు నడిపించాలి కదా. ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు రోడ్డు క్రాస్ చేస్తుంటే ఎవరు క్రాస్ చేయిస్తారు? జనరల్గా కళ్ళు ఉన్నవాళ్ళు క్రాస్ చేయిస్తారు కదా. గురిడ్డివాడు ఇంకో గురిడ్డివాడు చేపట్టుకొని క్రాస్ చేయడు ఎప్పుడు, సహజంగా. కాబట్టి గురిడ్డివాడు ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడాలి? కళ్ళు ఉన్నవాళ్ళ మీద, దృష్టి ఉన్నవాళ్ళ మీద ఆధారపడాలి. అంతేగాని గురిడ్డివాళ్ళ మీద ఆధారపడకూడదు. కానీ కొంతమంది ఇక్కడ గ్రుడ్డి వాళ్ళు అంటే బ్లైండ్ పీపుల్ అంటే నాట్ ఫిజికల్లీ బ్లైండ్. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఎలాగైతే ఒక గ్రుడ్డివాడు మిగతా గ్రుడ్డి వాళ్ళందరినీ కూడా ఒక బ్లైండ్ పర్సన్ లీడింగ్ ఆల్ అదర్ బ్లైండ్ పీపుల్ అన్నారు. అంటే ఏమిటండి, దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? కరోలరీ. కరోలరీ ఏమిటంటే గ్రుడ్డివాడు గనక కింద పడితే, గోతిలో పడితే, ముళ్ళ పొదల్లో పడితే వీళ్ళందరూ కూడా పడతారు. అంతే కదా. మరి ఒక బ్లైండ్ పర్సన్ ఎక్కడ పడతాడండి? ఏమున్నదో తెలియదు కదా ముందు. ఏ నొయ్యి గొయ్యి ఏమున్నాయో తెలియదు, ఎక్కడ పడతాడో తెలియదు. వాడు పడ్డ తర్వాత వీళ్ళందరూ రక్షింపబడతారా? వాళ్ళందరూ వీడి చేయి పట్టుకున్నారు కదా, ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకున్నారు కదా, అందరూ గుడ్డి వాళ్ళు అందరు కలిసి కింద పడతారు. ఎక్కడ పడతారు? మామూలుగా రోడ్డు మీద పడితే పర్వాలేదు, ముళ్ళల్లోనో గాజు పెంకుల్లోనో బావిలోనో గొయ్యిలోనో పడితే ఏముంది, ప్రాణాలే పోతాయి కదా. అదేవిధంగా కాబట్టి గుడ్డివాళ్ళు గుడ్డివాడిని నడిపించడం అనేటువంటిది సమంజసం కాదు. అది ఎలాగైతే సమంజసం కాదో అదేవిధంగా ఆ ఉదాహరణ చెప్పి ఈ మూఢులందరూ కూడా ఎవరంటే అవిద్యాయాం అంతరే వర్తమానాః. ఎవరండి వీళ్ళు అంటే, చదువుకుంటున్నాడు ఒక వ్యక్తి, బాగా ఉద్యోగం చేసుకోవాలి అని చెప్పి బాగా చదువుతున్నాడు. చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ వచ్చింది, ప్రమోషన్ వచ్చిన తర్వాత శాలరీ పెరిగింది, పెరిగిన తర్వాత వెంటనే ఏం చేస్తారంటే పెళ్ళి చేస్తారు కదా. ముందేమో ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి జపం. ఉద్యోగం అయిన తర్వాత వివాహం, వివాహం అయిన తర్వాత పిల్లలు. ఐఎమ్ ఏ బ్యాచులర్ అన్నారు. ఐ విల్ బికమ్ ఫుల్ కంప్లీట్ ఆఫ్టర్ మ్యారేజ్ అన్నారు. సో కళ్యాణం, కళ్యాణం అయిన తర్వాత ఐఆమ్ స్టిల్ ఇన్కంప్లీట్ పర్సన్, ఐ వాంట్ చిల్డ్రన్, వన్ బాయ్ వన్ గర్ల్. పిల్లలు పుట్టిన తర్వాత తను అనుకుంటాడు కంప్లీట్ పర్సన్ అనుకుంటాడు, నా జీవితం ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, మాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, హ్యాపీ, మై వైఫ్ ఈజ్ సో ఇంటెలిజెంట్ అని చెప్పి ఏం చెప్తుంటారు, ఆమె మై హస్బెండ్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అని చెప్పి పోతారు హ్యాపీ. తర్వాత ఒక ఇల్లు, సొంత ఇల్లు ఉంటే బాగుండు, ఎక్కడెక్కడ ఫ్లాట్స్ ప్లాట్స్ ఫ్లాట్స్ ఉన్నాయా అని చెప్పి పేపర్లు వెతికి 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 అక్కడికి పోయి ఇక్కడికి పోయి ఏదో విధంగా ఒక ఫ్లాట్ కట్టి కట్టి కష్టపడి గృహప్రవేశం చేసి ఇద్దరు పిల్లలు నూతన గృహంలో నివాసం. అయిన తర్వాత స్టిల్ ఐ హ్యావ్ వన్ మోర్ డిజైర్ అన్న, ఒక కారు ఉంటే బాగుంటుంది, న్యూ కార్. నౌ ఐఎమ్ కంప్లీట్, టూ డా చిల్డ్రన్, ఓన్ హౌస్, నైస్ వైఫ్, నైస్ హస్బెండ్, హై ఐడియల్ కపుల్, వన్ కార్, వాట్ ఈజ్ లైఫ్, మై లైఫ్ అంటుంటాడు, చెప్పుకుంటుంటాడు. తర్వాత కారు కొన్న తర్వాత పిల్లల్ని చదివిస్తూ, మా అబ్బాయి ఐఐటీలో చదువుతున్నాడు, అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతోంది, డాక్టర్ చదువుతోంది, వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ డూయింగ్ పర్ఫెక్ట్లీ అవర్ లైఫ్ అని. తర్వాత అబ్బాయిని అమెరికా పంపించాలి, అది మై డిజైర్, ఫైనల్ డిజైర్, దేనికి దానికి ఫైనల్ అని చెప్తూ ఉంటాడండి. అయిన తర్వాత మళ్ళీ అది ఇంకొక డిజైర్ వస్తుంది, అమెరికా పంపించాలి. సరే, అమ్మాయికి కెనడాలో అబ్బాయిని చూసి అమ్మాయిని కెనడా పంపించాలి, అబ్బాయి అమెరికాలో అమ్మాయి కెనడాలో, వాళ్ళిద్దరు ఇక్కడ ఎవరు ఆ కపుల్స్. ఇంకా వాళ్ళ ఆనందం చూడండి, మై లైఫ్ ఈజ్ వెల్ సెటిల్డ్ అన్నాడు. ఏమిటి వెల్ సెటిల్డ్ అంటే, అబ్బాయి అమెరికా అమ్మాయి కెనడా, మేము ఇక్కడ, అప్పుడప్పుడు అట్లా మ్యూజిక్ ఎక్కడెక్కడ ఎన్ని ప్రోగ్రామ్లు ఉంటే అక్కడికి నేను వెళ్ళొస్తున్నా, సీజన్ టికెట్ ఒకటి కొనుక్కుంటాం, లేదా మెంబర్షిప్, సీజన్ టికెట్ ఏమిటి, వీఆర్ ద మెంబర్స్ అన్నా. కార్లో నైస్గా వెళ్ళొస్తూ ఉంటారు, పార్టీలు పెళ్ళిళ్ళు రిసెప్షన్లు ఆనందంగా. ఏమనుకుంటారు ఆ వ్యక్తులు, జీవిత పరమార్థం. అప్పుడప్పుడు ఏ మహానుభావులు ఎవరన్నా సన్యాసులు వీళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి కూడా కొంచెం నమస్కారం చేసి, కొంచెం పాద పూజ చేసి వాళ్ళ పక్కన ఒక ఫోటో తీయించుకొని గుళ్ళకి గోపురాలకి అక్కడికి వెళ్ళడం. ఇప్పుడు టూర్స్ ఒకటి ఉంది కదండి, 10,000 ఇస్తే తిప్పుతాడు ప్రపంచం అంతా, 10,000 ఏమిటి, 100,000 ఐ థింక్ ల్యాక్స్లో ఉంది, 100,000 రూపాయలు ఇస్తే ఒకసారి లండన్ ట్రిప్పు, యూరప్ ట్రిప్పు, ఏషియా ట్రిప్పు, ఏదో ఒక ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత, ఐఎమ్ ఏ కంప్లీట్ పర్సన్ అంటాడు. ఇది మోడర్న్ ఎగ్జాంపుల్ అండి. ఆ రోజుల్లో శంకరాచార్య వారి టైంలో ఇవన్నీ లేవు కదా, ఆ గురువు గారి టైంలో వాళ్ళందరూ కర్మకాండలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కర్మకాండలు చేస్తున్నారండి, అందుకే నేను ప్రజెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ప్రజెంట్ ఎగ్జాంపుల్ ఏమిటి, సుఖ భోగాలు ఆనందం. 800 meals ఆ హోటల్కి వెళ్ళి తినాలండి ఒకసారి అన్నా, లగ్జురీ. 800 రూపీస్ కాదు కాదు, 900 rupees and 95 paise. ఇది బాటా కంపెనీ మాదిరి, బాటా ప్రైస్ లాగా. ఏమిటా ప్రైస్, ఒక మీల్ వాల్యూ, అదికి పెద్ద అడ్వర్టైజ్మెంట్. అది ఇచ్చి మరి ఎవరు తింటారో, ఏం తింటాడో, ఎట్లా తింటాడో ఆ వ్యక్తి నాకు అన్ఇమాజినబుల్. అందుకని వాళ్ళు చెప్తుంటారు, బుక్ చేసుకోండి, హాలిడే రిసార్ట్ అంటాడు, అంటే అట్రాక్ట్ చేయడానికి. అందుకని ఈ మనిషి పరిగెడుతుంటాడు ఆ సుఖభోగాల కోసం, అనుకుంటాడు ఆహా నాకంటే ఇంటెలిజెంట్ ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో అనుకుంటాడు. ఇంటెలిజెంట్ ఏమిటి, ఫైనాన్షియల్ అంతా ప్లానింగ్గా చేసుకోవడం, పిల్లల్ని బాగా చదివించడం, అబ్రాడ్ పంపించడం, అప్పుడప్పుడు ఈయన ఆమె పోయిస్తూ ఉండడం, వాళ్ళ డెలివరీస్కెల్లా, కోడలు డెలివరీ అయినప్పుడు, కూతురు డెలివరీ అయినప్పుడు, ఎవ్రీ 6 మంత్స్ ట్రిప్, ఇది వాళ్ళ లైఫ్. ఇది ప్రజెంట్ మోడర్న్ ఎగ్జాంపుల్ అండి. వాళ్ళందరిని ఇక్కడ ఏమంటున్నారంటే అవిద్యాయ స్వయం ధీరాహ పండిత మన్యమానాహ. పండితం మన్యమానాహ ఏమనుకుంటారట వాళ్ళు, స్వయం వాళ్ళకు వాళ్ళే స్వయం ధీరాహ తెలివిగల వాళ్ళం. వి హ్యావ్ వెల్ ప్లాన్డ్ అవర్ లైఫ్. పిఎఫ్ వస్తుంది, పెన్షన్ వస్తుంది, అన్ని అన్ని రకాల ఆనందాలు చూసుకుంటూ స్వయం ధీరాహ పండితం అంటే తెలివిగల వాళ్ళం, చదువుకున్న వాళ్ళం, మేము ధీమంతులం అనేటువంటి పండితులం. విఆర్ ఇంటెలిజెంట్ పీపుల్, వీఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్న వాళ్ళం, మంచి స్టేటస్ ఉంది సొసైటీలో మాకు, పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు. అదొకటి ఉండాలి కదండి, మనం ఫోన్ చేసి చెప్తే పనులన్నీ అయిపోవాలి. అది పండితులు, ఇప్పుడు పండితులు లేరు కదా. ఇప్పుడు పండితులు అంటే ఎవరంటే ఒక మినిస్టర్ కనుక మనకు తెలిసి ఉంటే ఇంకా చాలు, అది పండితుడు అనుకుంటుంటాడు మనిషి. పండితులం అనుకుంటూ అని తలుచుకుంటుంటారట. మన్యమానాహ అంటే ఏమిటి, దే కన్సిడర్ దెమ్సెల్వ్స్. అలా తలుచుకుంటూ వాళ్ళని వాళ్ళనే మెచ్చుకుంటారు, వాళ్ళని వాళ్ళనే మెచ్చుకుంటూ ఆహా మనంత తెలియగల వాళ్ళు ఎవరిని ఉన్నారా అని అనుకుంటుంటారు. స్వయం ధీరాహ పండితం మన్యమానాహ జంఘన్యమానాహ. జంఘన్యమానాహ అంటే పీడింపబడుతూ ఉంటారు అన్న సుఖ దుఃఖం. ఈ దుఃఖం వస్తూ ఉంటుంది కదండి మనిషికి, ఎప్పుడూ సుఖం ఉండదు కదా. జంఘన్యమానాహ అంటే ఇక్కడ ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా ఈ శారీరక వార్ధక్యం అనేది ఒకటి ఉంది కదండి, దానివల్ల బాధపడుతుంటారు. జంఘన్యమానాహ అంటే వార్ధక్యం వల్ల, వ్యాధి వల్ల. ధనం ఉన్నంత మాత్రాన వ్యాధి రాదనేమిటి నమ్మకం. ధనవంతులకి ఎక్కువగా షుగర్ కంప్లైంట్ వచ్చేది, రకరకాల జబ్బులన్నీ కూడా ధనవంతులకి ఎక్కువ వచ్చేది. కనుక జంఘన్యమానాహ అంటే వ్యాధి ముసలితనం చేత పీడింపబడుతున్న వారై తీవ్రంగా జంఘన్యమానాహ, రకరకాలైనటువంటి బాధలతో అని అర్థం. నాకన్నీ భయం ఓకే అండి, బట్ మై డాటర్ ఈజ్ నాట్ ఓకే, మై సన్ ఈజ్ నాట్ ఓకే అన్న. మై సన్ ఈజ్ ఓకే, డాటర్ ఈజ్ ఓకే, మరి వైఫ్ ఈజ్ నాట్ ఓకే అన్న. ఒకళ్ళు సరిగ్గా ఉంటే ఒకళ్ళు సరిగ్గా లేరండి. సరే అందరు సరిగ్గా ఉన్నారు కదా, ఆనందంగా ఉండరాదంటే మా చుట్టాలు ఎక్కడో చుట్టాలు దూర బంధువులు వాళ్ళకి సరిగ్గా లేదండి అంటారు, దానివల్ల బాధ. ఎక్కడో ఎక్కడో ఏదో జరుగుతుంటే దానివల్ల బాధ. కాబట్టి ఏమిటి, మనిషి ఎక్కడో అక్కడ అటాచ్మెంట్ పెట్టుకుంటాడు, దానివల్ల బాధపడుతూ ఉంటాడు మనిషి, ఆనందంగా ఉండలేడు ఎప్పుడు కూడా. అందుకని జంఘన్యమానాహ పరియంతి మూఢాహ, ఇలా తిరుగుతూ ఉంటారు వాళ్ళ జీవితం అంతా కాలం అంతా కూడా అన్నారు. పరియంతి అంటే ఏమిటి, ఊంబు టు టూంబ్ అంటారు. చూసారా, గర్భంలో పడి జన్మించడం, మళ్ళీ అక్కడ సమాధి, మళ్ళీ ఒక గర్భం, మళ్ళీ సమాధి. సమాధి అంటే ఇది శ్మశానం, పుట్టడం చావు పుట్టుకలతో అని అర్థం. పరియంతి అంటే తిరుగుతూ ఉంటారు ఇలా చావు పుట్టుకలతో, జనన మరణాలను చక్రంలో తిరుగుతూ ఉంటారు పరియంతి మూఢాహ. ఎలాగైతే అంధుడైన వాడు మిగతా అంధులందరినీ కూడా నడిపించినట్టు, వీళ్ళందరూ కూడా ఈ పాపం, ఏ పాపం, అజ్ఞానం అవిద్యాయాం అంతరే వర్తమానాహ అన. వాళ్ళంతట వాళ్ళు తెలివిగల వాళ్ళం అనుకుంటూ ఉంటారు, ఇంకెవరి సలహాలు అక్కర్లేదు. జీవితం ఏమిటి, పరమావధి ఏమిటి, ఏమి చెప్తుంది శాస్త్రం, పురాణాలు ఏం చెప్తున్నాయి, ఇవన్నీ అక్కర్లేదు వాళ్ళకి. ఏదో తాత్కాలికంగా ఆకలి అవుతుంది, గులాబ్జామ్ తినాలనుంది, తినేస్తాను. ఆ సినిమా చూడాలనిపించి చూస్తాను. ఈ శరీరాన్ని ఆనందంగా ఉంచడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటాడు, శరీరాన్ని ఆనందంగా ఉంచడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటాడు. ఎంత సరిగ్గా ఉంచడానికి ప్రయత్నం చేసినా కూడా ఎక్కడో అక్కడ ఇది కష్టాన్ని ఇస్తూనే ఉన్నది. ఇంత జాగ్రత్త తీసుకున్నాను కదండి, నాకేమండి ఇట్లాంటి ప్రాబ్లం అంటాడు. ఎంత జాగ్రత్త తీసుకున్నా ప్రాబ్లం వచ్చి తీరుతుంది, బాడీకి రావాల్సింది ప్రారంభ కర్మ ఏది ఉన్నదో దాని ప్రకారంగా వచ్చి తీరుతుంది. అందుకని దైవం, ఒక దైవ నిర్ణయం అనేటువంటిది ఉన్నది మనిషికి, శక్తికి మించి ఒకటి ఉన్నది, దానికి మనందరం కూడా దాసులమే అనేటువంటిది ఈ మనిషికి జ్ఞాపకం ఉండదు. తను అనుకుంటాడు, నేను ఈ ప్రపంచంలో దేనైనా సాధిస్తాను, ఏదనుకుంటే అది చేస్తానంట అనుకుంటాడు కొంతకాలం. అందుకనే శంకరాచార్యుల వారు భజగోవిందంలో చెప్పారు, వయసున్నంతకాలం వరకు తనకు మించిన వాడు లేరనుకుంటాడు మనిషి. మాకురు ధనజన యవ్వన గర్వం అన్నారు. ఇంత గర్వం మనిషికి, ధన గర్వం, యవ్వన గర్వం, పదగర్వం, గర్వం విపరీతంగా ఉంటుంది మనుషులు, విద్యాగర్వం. ఈ గర్వాలన్నీ పెట్టుకొని మనిషి ఇంకా తల ఆ పైకి ఉంటాయి, కళ్ళు క్రిందకు ఉండవు. అసలు ఎవరిని లెక్క చేయడు, ఈశ్వరుణ్ణి కూడా లెక్క చేయడు, మంచి మాటలు ఎవరిని చెప్తే వాడని లెక్క చేయడు. సుఖభోగాలే పరమావధి జీవితానికి. ఇప్పుడు అనుభవించకపోతే ఎప్పుడు అనుభవిస్తామండి, తొందరగా అనుభవించండి అంటాడు. ఆ సుఖానుభవాల్లోనే మనిషి పతనమైపోతాడు. అందుకని శరీరాన్ని అతి సుఖాల్లో ఉంచకూడదు ఎప్పుడు కూడా. శరీరానికి ఎప్పుడు అతి సుఖాన్ని అలవరచకూడదు. అలా అలవరచామంటే అది చెడు మార్గంలో పోవడానికి చాలా సులభంగా పోతుంది. అందుకని దాన్ని ఒక నియమ నిష్ఠలతో ఉంచితేనే కంట్రోల్గా ఉంటుంది శరీరం, ఇంద్రియాలు, మనస్సు కూడా. అందుకని మన యొక్క డిసిప్లిన్స్ అన్నీ కూడా శరీరాన్ని ఒక కట్టుబాటులో ఉంచుతాయి. ఇప్పుడు మన యొక్క ధర్మం చూసారా, దైవం, ఇవన్నీ కూడా వ్రతాలు, పూజలు, ఇవన్నీ కూడా మనిషిని, శరీరాన్ని, మనస్సును, ఇంద్రియాలన్నింటి కట్టుబాటులో ఉంచుతాయి. అవి కనుక లేకపోతే మనిషి పతనమైపోతాడు. అందుకని ప్రజెంట్ సొసైటీ వాట్ వీఆర్ సీయింగ్, దే నెవర్ బాదర్ అబౌట్ రిలీజియన్ డిసిప్లిన్స్. గుడికి వెళ్ళడం ఏమిటి, పూజ చేయడం ఏమిటి, నేను గుడికి వెళ్ళనంటారు భర్త ఏమో, నేను గుడికి వెళ్ళనంటారు, సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్ అంటాడు. ఆయన గుడికి వెళ్ళడు, దేవుడు వద్దు, ఏమొద్దు. భార్య ఏమో గుడి కావాలంటుంది, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటుంది. వీళ్ళిద్దరికి టగ్ ఆఫ్ వారు. ఆయన వచ్చి నాకు చెప్తాడు, ఈమె వచ్చి చెప్తుంది. ఇప్పుడు నన్ను రమ్మను వాకు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, అట్లా ఎంతమందినో చూసాం. నన్ను రమ్మను వాకు, నన్ను పూజ చేయమన్న వాకు, దేవుడి గురించి నా దగ్గర ఎత్తవాకు అంటారు హస్బెండ్. ఆమె అంటుంది, నువ్వు దేవుడి గురించి ఎత్తకపోతే నీకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అంటుంది ఆవిడ. నువ్వు భగవంతుని గురించి స్మరిస్తున్నావు కదా, మరి నీకెందుకు వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అంటాడు ఆయన. ఇవన్నీ ఈ సంఘర్షణలన్నీ ఎందుకు వస్తాయి మనిషికి అంటే అజ్ఞానం వల్ల వస్తాయి. కష్టం అన్నమాట మనిషిలో. అందుకని జంఘం మన్యమానా పర్యంతి మూఢాహ అంధేనైవ నీయమానా యథా అంధాహ. అదే కంటిన్యూషన్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్రంలో కూడా, 9వ మంత్రం.
అవిద్యాయాం బహుధా వర్తమానాః వయం కృతార్థా ఇతి అభిమన్యంతి బాలాః, కృతార్థా ఇతి అభిమన్యంతి బాలాః, యత్ కర్మిణో న ప్రవేదయంతి రాగాత్. తేనాతురా క్షీణలోకాశ్చ వంతే,
అలా జీవితాన్ని గడపడం వల్ల వాళ్ళ యొక్క జీవనం ఎలా సాగుతుంది, వాళ్ళ యొక్క తర్వాత జన్మ అనేటువంటిది ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నారు. ఎవరైతే ఈ సుఖభోగాలే పరమావధి జీవితానికి, ఏదో సంపాదించుకుంటున్నాం, బ్యాంకులో వేసుకుంటున్నాం, తింటున్నాం, నిద్రపోతున్నాం, ఇంతకంటే మరో పరమావధి లేదు జీవితానికి, ఇది చాలండి అని అనుకుంటాడు. కానీ మనసుకు లోపల ఏదో భయం, వార్ధక్య భయం, మరణ భయం, ఈ భయంతోనే మనిషి అన్ని సందేహాలతో, ఈ సందేహాలన్నిటితో మనిషి జీవిస్తూ ఉంటాడు. ఏమవుతుందో, ఏమవుతుందో, రేపేమవుతుందో, ఏమిటో ఇదంతా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క ఈ మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆ వ్యక్తి గతి ఏమిటి అనేది విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏమిటంటే, అవిద్యాయాం బహుధా వర్తమానాః. అవిద్యాయాం అంటే అవిద్యలో, అజ్ఞానంతో, అజ్ఞానంలో అని అర్థం. అజ్ఞానంలో బహుధా వర్తమానాహ. బహుధా అంటే రకరకాలుగా, ఎన్నో రకాలుగా, వివిధమైనటువంటి విధంగా వర్తమానాహ, వివిధమైనటువంటి వాటిలో వీళ్ళు కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. వర్తమానాహ అంటే ఏమిటి, కాలం గడుపుతూ ఉంటారు. బాలాహ, వీళ్ళందరూ ఎవరిట, బాలాహ అంటే చిన్నపిల్లలతో సమానం. వీళ్ళు చిన్నపిల్లల మనసు ఎలాగైతే ఉంటుందో, ఏమి తెలియదు కదా వాళ్ళకి, వీళ్ళు అంతే. ఎవరండి వీళ్ళు, ఇప్పుడు ఈ కర్మిణాహ, ఈ కర్మ చేసే వాళ్ళందరూ కూడా, వాళ్ళు కూడా అంతే. బాలాహ అంటే అవివేకులు అని అర్థం. బాలాహ అంటే ఏమిటి అర్థం, అవివేకులు, వివేకం లేనటువంటి వాళ్ళు అని అర్థం. వివేకం అంటే ఏమిటి, ఏది శాశ్వతం ఈ ప్రపంచంలో, ఏది అశాశ్వతం. శాశ్వతమైన దాని కోసం మనిషి ప్రయత్నం చేయాలి, అశాశ్వతమైనది మనిషికి సుఖాన్ని ఇవ్వదు అనేటువంటి విచక్షణ లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అవివేకులు అన్నారు. వాళ్ళందరూ కూడా అవివేకులు. అశాశ్వతమైన దానికోసమే సమయం అంతా వృధా చేస్తూ దానికోసమే శ్రమ పడుతుంటాడు మనిషి. ఏదైతే టెంపరరీగా ఉంటుందో ఆ సుఖం, ఆ టెంపరరీ సుఖం కోసం. కనుక స్వయం కృతార్థాహ ఇత్యభిమన్యంతి. మేము కృతార్థులమండి. ఏమిటి కృతార్థులు, చెప్పాను కదా ఇందాక స్టోరీ, మా అబ్బాయి అమ్మాయి సెటిల్ అయిపోయినారు, మేము సెటిల్ అన్నారు. మీరిద్దరు సెటిల్, పిల్లలు సెటిల్. అసలు జీవితం సెటిల్మెంట్ విత్ గాడ్ ఒకటి ఉంది కదా, యూ హ్యావ్ టు సెటిల్ దట్ మెయిన్ సెటిల్మెంట్ ఎలాంగ్ విత్ గాడ్. నీకు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు ఈ శరీరం, ఆ సెటిల్మెంట్ ఎప్పుడు చేస్తావు అన్నారు. లేదండి, పిల్లల్ని మాత్రం సెటిల్ చేశాను, నేను కూడా సెటిల్ అయిపోయినాను. ఏది సెటిల్ అంటే ఏమిటి, ఓన్ హౌస్ ఉంటే సెటిల్ట, ఇదండి లెక్క. ఓన్ హౌస్ ఉంటే సెటిల్ అయింది. నువ్వు ఇంకా సెటిల్ చేయవలసింది ఒకటి ఉంది, ఒకరితో నువ్వు ఇంకొక సెటిల్మెంట్ చేయాలి. ఈ శరీరాన్ని ఇచ్చాడే పరమాత్ముడు నీకు, ఈ జీవితాన్ని ఇచ్చాడే, ఆయనకి ఏం సమాధానం చెప్తావు రేపు, ఏ సెటిల్మెంట్ ఇదితో మాట్లాడతావు ఆయనతో, ఆ సెటిల్మెంట్ ఎప్పుడు చేస్తావంటారు. అదొకటి ఉన్నదనే తెలియదండి అంటాడు. ఎప్పుడు షిరిడి సాయిహాలకు వచ్చిన దాకా తెలియదు. షిరిడి సాయిహాల్ అంటే లెక్చర్ క్లాస్, భగవద్గీత వినటానికి, ఉపనిషత్తు వినటానికి వస్తే తెలుస్తుంది. ఇల్లు కట్టడమే సెటిల్మెంట్ కాదు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడమే సెటిల్మెంట్ కాదు. ఈ జీవితాన్ని, ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి ఏ పరమాత్ముడైతే ఉన్నాడో ఆ పరమాత్ముడితో నేను ఇంకో సెటిల్మెంట్ చేయవలసి ఉంది. ఆయనకి నాకు సెటిల్మెంట్ ఏమిటి అంటే, ఏమిటి సెటిల్మెంట్, నీకు ఈ శరీరాన్ని ఇస్తున్నాను, మోక్షాన్ని పొందు, మోక్షాన్ని పొందిన తర్వాత నాకు చెప్పు వచ్చి. ఏమని చెప్పాలి, మోక్షాన్ని పొందాను, నువ్వు ఇచ్చిన శరీరాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాను, కాబట్టి సెటిల్మెంట్ సరిగ్గా జరిగిందని చెప్పాలి. నువ్వు చెప్తున్నావా, చెప్పడాలా. అసలు అదొక సెటిల్మెంట్ ఉందని ఎవరికి తెలుస్తుందండి. ఇప్పుడు స్వామిని చెప్పినా కూడా ఎంతవరకు నమ్ముతాం మనం, అసలు ఫస్ట్ థింగ్. ఇంటికి వెళ్ళి ఆలోచించండి, ఇది మెయిన్ సెటిల్మెంట్. ఆల్ అదర్ సెటిల్మెంట్ ఆర్ ఆల్ సెటిల్మెంట్స్ ఆర్ ఇంటర్మీడియరీ సెటిల్మెంట్స్. ఈవెన్ దో సెటిల్మెంట్స్ ఆర్ టెంపరీ, దే కెన్ నెవర్ గివ్ యూ హ్యాపీనెస్. ద అల్టిమేట్ సెటిల్మెంట్ అలాంగ్ విత్ ద లార్డ్ యూ హ్యావ్ టు డూ. ఈ శరీరాన్ని ఇచ్చినందుకు నేను దీన్ని సరిగా ఉపయోగించాను, దీన్ని ధర్మ మార్గంలో నడిపించాను, ఇది ఎందుకు ఇచ్చావో దాని యొక్క ప్రయోజనాన్ని నేను పొంది నీకు ఈ శరీరాన్ని తిరిగి సమర్పిస్తున్నాను అని చెప్పాలి. అది సెటిల్మెంట్. ఇఫ్ ఐ డోంట్ సెటిల్ దిస్ మ్యాటర్, వన్ డే ఆర్ అదర్ యూ హ్యావ్ టు సెటిల్. అప్పుడేం చేస్తాడు, మళ్ళీ ఇంకొక జన్మ ఇస్తాడు భగవంతుడు. ఇప్పుడు సెటిల్ చేయలేదు కదా, అప్పు కదండి. ఎప్పుడైనా సెటిల్ చేయకపోతే ఒకరోజు కాదు, ఒకరోజు వచ్చినా తలుపు తడతాడు కదా, ఏ నువ్వు నాకు అప్పు తీసుకున్నావు నా దగ్గర, 10 రోజులు వెయిట్ చేస్తాడు, 10 సంవత్సరాలు వెయిట్ చేస్తాడు. లేకపోతే ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చి సెటిల్మెంట్ అడుగుతాడు, అవునా కదా. మా నాన్న దగ్గర నువ్వు తీసుకున్నావు కదా, కాబట్టి సెటిల్ చేయి అకౌంట్ని అంటాడు. ఎవ్వరు వదిలిపెట్టారు, గుర్తుపెట్టుకోండి. మనం తీసుకున్నటువంటిది ఎప్పుడూ తిరిగి ఇచ్చి తీరాలి. ఈ శరీరం కూడా అంతే. కాబట్టి ఈ జన్మలో తప్పించుకున్నా కూడా నెక్స్ట్ జన్మలో తప్పించుకోలేరు, ఏదో ఒక జన్మలో సెటిల్మెంట్ చేసి తీరాలి. కాబట్టి ఎప్పుడో ఎందుకు ఇప్పుడే చేయొచ్చు కదా, లేకపోతే అడుగుతూ ఉంటారు వచ్చి, ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు. ఏమండి అప్పులైతే ఎప్పుడిస్తావు ఎప్పుడిస్తావు అని వారిని అడుగుతారు. ఇక్కడ ఎవరు అడగటం లేదు కదండి అని అనుకుంటాం మనం. నేను చెప్పనా ఎలా అడుగుతాడో భగవంతుడు? పంటి నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి ఇవన్నీ గుర్తు చేస్తున్నాయి అన్నమాట వచ్చి. ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు సెటిల్ చేస్తావు అని. ఆల్ దీస్ పెయిన్స్ అన్నమాట మనం పడేటటువంటి ఈ యొక్క ప్రతి బాధ ఉంది చూసారా. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా మనం పడే ప్రతి ఒక్క బాధ కూడా రిమైండింగ్ అవర్ సెటిల్మెంట్ విత్ గాడ్. ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ పెయిన్స్ స్టిల్ ఐఎమ్ నాట్ రికగ్నైజింగ్ మీన్స్ అంధాహ, జంఘన్యమానాహ, మూఢాహ, బాలాహ అని అర్థం. మొదటి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు జీవితంలో తెలుసుకోకపోతే ఎవరు తప్పు పట్టరండి. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చినా కూడా దిస్ ఫైనల్ సెటిల్మెంట్ ఇఫ్ ఐ హ్యావ్ నాట్ రికగ్నైజ్డ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ద పర్సన్. అందుకనే అంగిరసుడు వాడని ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? మూఢాహ, బాలాహ, వాళ్ళందరూ కూడా గుడ్డివాడి చేయి పట్టుకొని నడుస్తున్నటువంటి వాళ్ళు అని అర్థం ఉన్నారు. అందుకనే మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండలేము. ఎందుకంటే ఆ ఫైనల్ సెటిల్మెంట్ గురించి మనం థింక్ చేయడం లేదు. థింక్ చేసే వాళ్ళకి ఆనందం ఉంటాడు. అప్పు తీర్చేసామంటే ఆనందం ఉండదండి. అప్పు తీర్చేస్తే హాయిగా గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు. అప్పు ఉన్నదనుకోండి, బ్యాంకులో లోన్ తీసుకున్నాం, ఇక్కడ లోన్ తీసుకున్నాం, అక్కడ లోన్ తీసుకున్నాం, ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, నిద్ర పడుతుందా? అన్నం సహిస్తుందా? అన్ని భోగాలు ఉన్నాయండి, కానీ వాళ్ళకి కొంత అప్పు తీర్చాలి. అందుకనే అప్పు చేసినటువంటి జీవితం ఎప్పుడు కూడా మనిషి నిద్రపోలేడు, ఆహారం తీసుకోలేడు, ఆ మనిషి నరకమని అనుభవిస్తాడు. అందుకనే శాస్త్రం చెప్తాడు, గంజి తాగినప్పటికీ కూడా నీకు ఉన్న దాంట్లో నువ్వు సంతోషంగా ఉంటురా, అప్పు చేయవాకురా అంటారు మన వాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? అప్పు కథ అసలు విషయం ఎందుకు తెలుసా? అసలు సంగతి గుర్తుపెట్టుకోవాలి. అసలు సంగతి ఏమిటండి అంటే, మనం ఎన్ని సంపాదించినప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ ఈ ఆత్మ జ్ఞానం పొందనంత వరకు మనకు శాంతి ఉండదు. ఆనందం, తృప్తి, పరిపూర్ణత రావాలి అంటే ఈ యొక్క జ్ఞానం వల్లనే వస్తాయి. అంతవరకు ఏదో తింటున్నాం, ఏదో నిద్రపోతున్నాం, అప్పుడప్పుడు సుఖం, అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏంటి చాలాసార్లు దుఃఖం. ఇది తప్పదు మనిషికి జ్ఞానం వచ్చే వరకు. అందుకని శీఘ్రంగా ఎంత వీలైతే అంత తొందరగా శాస్త్రం చదవాలి, అంత తొందరగా జ్ఞానాన్ని పొందాలి. పొందిన రోజు ప్రకాశమైనటువంటి, ప్రకాశం అంటే ఎక్కడ, మనస్సులో జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మనిషికి కంటి నిండా నిద్రపోతాడు. అందుకనే సన్యాసి అయినవాడు, జ్ఞాని అయినవాడు చెట్టు కింద ఉంటే ఏమిటి, ఎక్కడ ఉంటే ఏమిటి, ధనం ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉంటారు. ఎందుకండి? వాళ్ళు ఎలా ఆనందంగా ఉంటున్నారు? కోట్ల రూపాయలు ఉన్నాయా, బంగ్లా ఉందా, పిల్లలు నౌకర్లు ఉన్నారా, ఎవరన్నా? ఎవరూ లేరు, ఒంటరిగా ఉంటాడు. కట్టుకోవడానికి ఒక వస్త్రం, నీడ, అంత ఇంకేమి ఉండదు. తన వాళ్ళంటూ ఎవరు ఉండరు, తనకంటూ ప్రాపర్టీ ఉండదు, అయినా ఆనందంగా ఉంటున్నాడే. ఎలా ఉంటున్నాడు? ఏమిటి కారణం? ఏమై ఉండాలి? ఏదో కారణం ఉండి ఉండాలి కదా. ఆ కారణమే పరావిద్య, అదే ఆత్మవిద్య. కనీసం వాళ్ళని చూసైనా తెలుసుకోవచ్చు కదండి మనం. వాళ్ళని చూసైనా కూడా కొంచెం ప్రయత్నం చేయొచ్చు కదా. ఆహా, ఏమి లేకుండా ఇంత సుఖంగా ఉన్నాడు ఈయన, నాకు అన్నీ ఉండి నేను ఇంత దుఃఖపడుతున్నాను అంటే ఏదో ఉంది సీక్రెట్. డైరెక్ట్గా అడగకూడదు పోయి ఏమిటండి సీక్రెట్ అని. చిన్నగా వాళ్ళ మాట్లాడే మాటలు వింటూ ఉండాలి, వాళ్ళు చెప్పేటటువంటి వాక్కు వింటూ ఉండాలి. వాక్ అంటే ఆ వాక్కు కాదండి, మళ్ళీ ఆమె ఏదో వాక్కు చెప్తోంది, ఈయన వాక్కు చెప్తారని, ఆ వాక్కు కాదు. ఈ వాక్ అంటే జనాలు పరిగెడతారు. నేనేం వాక్కులు చెప్పనండి, ఆ వాక్ అంతా కూడా శాస్త్రం, మా స్వామీజీ చెప్పింది నేను చెప్తాను అంతే. ఇటువంటి వాక్యాలు విన్నప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళ యొక్క ఆనందం ఎందువల్ల వచ్చింది వాళ్ళకి, వాళ్ళు ఎలా పొందగలిగారు, దానికి నేను ప్రయత్నం చేయగలుగుతాను. ఇలా చేయని వాళ్ళు ఏమవుతారండి? బాలాహ, వాళ్ళని బాలాహ అంటారు. స్వయం కృతార్థాహ ఇది అభిమన్యంతి, వాళ్ళకు వాళ్లే మేము కృతార్థులమండి అని అనుకుంటారు. యహ యత్కర్మిణః న ప్రవేదయంతి రాగాత్. రాగాత్ అంటే రాగం, అనురాగం చేత, అటాచ్మెంట్ చేత, బంధం అన్నమాట, దాని మీద కోరిక చేత రాగాత్. కర్మిణ అంటే ఈ కర్మలు చేసేటటువంటి వాళ్ళు, ఈ ప్రాపంచిక కర్మలే, పైలోకాలకు వెళ్ళాలి, ఉన్నతమైన లోకాలకు వెళ్ళాలి అనేటువంటి కర్మలు చేసేవాళ్ళు, వాటి మీద అభిమానం చేత న ప్రవేదయంతి అంటే ఏమిటి, తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. న ప్రవేదయంతి, వేదయంతి అంటే తెలుసుకోవడం, ప్రవేదయంతి అంటే ప్రకర్షణైన వేదయంతి, చక్కగా తెలుసుకోవడం, పద్ధతిగా తెలుసుకోవడం. వీళ్ళు బాలాహ న ప్రవేదయంతి, వీళ్ళు తెలుసుకోలేరు, ఈ మూర్ఖులు తెలుసుకోలేరు. దేనివల్లండి? అటాచ్మెంట్ ద్వారా వాళ్ళకి కోరికలు ఈ ప్రపంచం మీద. తేన ఆతురాహ, ఆ కోరికల చేత వీళ్ళు, వీళ్ళెవరండి? దురదృష్టవంతులు అంటున్నారు. ఆతురాహ అంటే ఏమిటి? అన్ఫార్చునేట్ పీపుల్ అని అర్థం. ఈ కర్మిణ వీళ్ళందరూ కూడా ఆ కోరికల మూలంగా పరమగమ్యం ఏమిటి జీవితానికి, ఆయుష్ నశ్యతి అన్నారు. దినయామిన్యౌ సాయం ప్రాత, పగలు రాత్రి, పగలు రాత్రి, సంవత్సరాలు వారాలు నెలలు జరిగిపోతున్నాయి. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి? బర్త్డే అండి ఈవేళ అన్నాడు. బర్త్డే అంటే ఏమిటో తెలుసా? ప్లెజర్, ఆనందం. అంటే యమధర్మరాజు దగ్గరికి ఒక రోజుకు ముందుకెళ్ళామని అర్థం. యు ఆర్ బికమింగ్ నియర్ టు ద లార్డ్ యమ అన్నారు స్వామిని. ఇవన్నీ చెప్తే ఎట్లా అండి మరి అన్న, గుర్తు చేయాలి కదండి, వైరాగ్యం రావాలి కదా, వైరాగ్యం వస్తే కదా వివేకం వస్తుంది, వివేకం వస్తే కదా ముముక్షుత్వం వస్తుంది. అందుకని ఆతురాహ లాస్ట్ చవంతే క్షీణలోకాహ అన్నారు. క్షీణలోకాహ అంటే ఈ యొక్క పుణ్యఫలం ఎప్పుడైతే అయిపోతుందో, కర్మలన్నీ చేశారు కదండి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇంత పుణ్యం సంపాదించుకున్నాడు, పైలోకాలకు వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, పుణ్యం అయిపోయింది నాయన మళ్ళీ క్రిందికి పో అన్నారు. క్రిందికి పోయిన తర్వాత క్షీణలోకాహ వస్తే భూలోకం మీదన్నా పడతాడు, లేకపోతే ఇంకా క్రింది లోకాలకు పెడతాడు. క్రింది లోకాలు ఎక్కడండి? అతల వితల సుతల పాతాల తలాతల రసాతల ఇవన్నీ లోకాలకు. ఆ లోకాలంటే ఏమిటి? క్షీణలోకాలంటే భూలోకంలో కన్నా వస్తాడంటే మనుష్య జన్మ. క్షీణలోకాలు అంటే పాము, పంది, కుక్క, నక్క ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ జన్మలన్నీ క్షీణలోకాలండి. ఆ జన్మ కూడా పొందొచ్చు. ఎవరు? ఈ మనుష్య జన్మ పొంది జ్ఞానాన్ని పొందకుండా పోతే నెక్స్ట్ జన్మ ఏమిటి అంటే క్షీణలోకం అన్నమాట. పుట్రా పురుగులాగా పుడతాడు అని అర్థం. తర్వాత శ్లోకం మంత్ర. ఇష్టాపూర్తం మన్యమాన వరిష్టం నాన్య శ్రేయో వేదయంతే ప్రమూఢాః. నాకస్య పృష్ఠేతే సుకృతేను భూత్వా ఇమం లోకం హీనతరం వావిశంతి. నాలుగో లైన్ చూడండి. ఇమం లోకం అంటే భూలోకం, హీనతరం వా, ఈ భూలోకం అంటే ఇంకా హీనమైనటువంటిది పశుపక్షాదుల జన్మ. ఎంత ఘోరమో తెలుసా ఆ జన్మ, స్వతంత్రం ఉండదు. ఎందుకంటే పశుపక్ష హీన జన్మ అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వాళ్ళకి పుణ్యకర్మలు చేయడం వల్ల, పుణ్యకర్మలు చేయడం వల్ల వాళ్ళ ప్రారంధాన్ని మార్చుకునేటటువంటి శక్తి ఉన్నది, మోక్షాన్ని పొందే అవకాశం ఉంది. కానీ శూద్రుడికి పుణ్యకర్మని సంపాదించుకునే శక్తి ఉండదు, అది కూడా హీన జన్మ కిందికే వస్తుంది. ఆ పశు పక్షులు కూడా ఇవి కూడా ప్రారంభ కర్మని అనుభవించి ఎగ్జాస్ట్ అయిపోతుంది, కానీ నూతనంగా అవి కర్మ చేయలేవు. నూతనంగా కర్మ చేయకపోవడం వల్ల పుణ్యాన్ని సంపాదించుకోలేవు. పుణ్యాన్ని సంపాదించుకోకపోవడం వల్ల ఏమవుతుంది, సంచిత కర్మలో ఏముందో అదే నెక్స్ట్ జన్మ అన్నమాట డిసైడ్ అవుతుంది. అంటే హీన పశుపక్షాదుల జన్మలు వాళ్ళకి ఫ్రీడమ్ లేకపోవడం వల్ల ఆ జన్మ ఏమిటంటే ప్రారంధాన్ని ఎగ్జాస్ట్ చేసుకుంటుంది అంతే. న్యూ కర్మ దాని ఫలం కానీ ఎక్వైర్ చేసుకుంటే ఆస్కారం లేదు. అలాగే శూద్రుడికి కూడా ఆస్కారం ఉండదు, ఎందుకంటే వైదిక కర్మలు పుణ్యకర్మలు చేసే ఆస్కారము లేదు, పుణ్యాన్ని సంపాదించుకునే ఆస్కారము లేదు. కాబట్టి ప్రారంధ కర్మాన్ని మాత్రం ఎగ్జాస్ట్ చేసుకుంటాడు. అది హీన జన్మ అంటే. ఇమం లోకం వా ఆర్ హీనతరం వా విశంతి, వాళ్ళు ప్రవేశిస్తారు. ఎక్కడ అంటే స్వర్గలోకానికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చి ఇదంతా ఎవరికండి ఈ తిరగడం, అజ్ఞానులకి. అజ్ఞానులకి ఎవరైతే శాస్త్రం చదువుతారో జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళకి ఈ జనన మరణ వ్యాధి ఈ చక్రంలో పడరు. అందుకని ఈ జన్మలోనే జ్ఞానం పొంది మిగతా సంవత్సరాలన్నీ ఆనందంగా జీవిస్తూ నెక్స్ట్ జన్మ అనేటువంటిది కూడా దుఃఖ జన్మ కాకుండా మోక్షాన్ని పొందడం, పునర్జన్మ అనేది లేకుండా చేసుకోవడం, మళ్ళీ ఈ యొక్క నరక కూపంలో పడకుండా ఆ తల్లి గర్భంలోనే ఎంత నరక యాతన. శంకరాచార్య వారు చెప్తారు అంత దుర్భరమైనటువంటి ఈ జన్మ ఇది, కాబట్టి దీని యొక్క సార్థకతని పొందాలి మనిషి అని చెప్తూ తెలియగల వాళ్ళైతే ఏం చేస్తారట అని చెప్పి నెక్స్ట్ మంత్రంలో చెప్పబోతున్నారు. ఇప్పుడు కర్మకాండ పూర్తయిపోతుంది. దీంతో కర్మకాండ వల్ల ప్రయోజనాలు, దాని వల్ల లోపాలు, తర్వాత తెలియగల వాళ్ళు విద్యావంతులు మేధావులు వాళ్ళు ఎలా జీవితాన్ని సరిచేసుకుంటారు, వాళ్ళు ఏ మార్గాన్ని ఎన్నుకుంటారు జీవితంలో, దాని గురించి చెప్పబోతున్నారు. ఉపాసనా కాండ వస్తుంది తర్వాత, తర్వాత జ్ఞానకాండ వచ్చే వారం చూస్తాం.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.